ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो विष्णुपुराय कृष्णप्रश्नाभूतले श्रीमद्भक्तिवेदान्त स्वामी इति नाम्ने नमस्ते सारस्वतदेवे गौरवाणि प्रचारणे निर्विशेषशून्यवाणि पाश्चात्यदेशचारणे श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर शिवश्रीगौरभक्तवृन्द कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Rama, Rama Rama, Hare Hare.
The word Kala means black, meaning black, indicates color of the Supreme Personality of Godhead, Krishna. Lord Krishna and Lord Ramachandra, who both look blackish, give liberation and transcendental bliss for their devotees. Among persons possessing material bodies, sometimes someone is able to subject death to his own will. For such a person, death is almost impossible because no one wants to die. But although Bhishma Dev possessed this power, Bhishma, by the supreme will of the Lord, died very easily in the Lord's presence. There have also been many demons who have no hope of salvation, yet come to attain salvation by the supreme will of the Lord. Not to speak of Kamsa, even Putana attained salvation and reached the level of the Lord's mother. Parikshit Maharaj, therefore, was very eager to hear about the Lord, who has inconceivable qualities by which to give liberation to anyone. Parikshit Maharaj, at the point of his death, was certainly interested in his liberation when such a great an exalted personality as the Lord behaves like an ordinary human being, although possessing inconceivable qualities. His behavior is called Maya. Therefore, the Lord is described as Maya Manusha. This is the opinion of Jiva Goswami. Mu refers to mukti or salvation, and Ku refers to that which is bad or very obnoxious. Thus, Mukku refers to the Supreme Personality of God who saves one from the bad condition of material existence. The Lord is called Mukunda because he not only saves the devotee from material existence, but offers him transcendental bliss in love and service. As for Keshava, Ka means Brahma and Isha means Lord Shiva. The Personality of God captivates both Lord Brahma and Lord Mahadev, or Shiva, by his transcendental qualities. Therefore, he is called Keshava. This opinion is given by Sanatana Goswami in his Vaishnav Toshini.
Kala Nalupu anna padam Sri Krishna Bhagavan in Deha Chayana Sushinchini. Sri Krishna, Sri Ramadu, Iruvarunu Nalupu Chayalone Gocharintaru. తమ భక్తులకు మోక్షమును దివ్యానందమును వసుగుదురు. దేహదారులకు వ్యక్తులలో కొందరు స్వేచ్ఛా మరణమును పొందగలిగిన వారై ఉందరు. ఎవరునూ మరణింపగోరరు కనుక అట్టి వ్యక్తికి మరణం దాదాపు అసంభవమే అయి ఉండను. భీష్మునికి ఉన్నప్పటికీ భగవంతుని దివ్య సంకల్పం వలన ఆ దేవదేవుని సన్నిధిలోనే సునాయాసముగా మరణించను. మోక్షమును పొందాలనే ఆశ లేనటువంటి పలువురు అసురులున్నారు. అయినను భగవంతుని యొక్క పరమ సంకల్పము చేత కంసుడు మోక్షమును పొందాను. కంసుని మాట అటుంచి చివరకు పూతను కూడా మోక్షమును పొంది కృష్ణుని యొక్క మాతృస్థానమును పొందగలిగాను. అందువలన పరీక్షిత మహారాజు ఎవరికైనా మోక్షమును ఇవ్వగలిగినటువంటి అచింత్య గుణములు కలిగినట్టు శ్రీకృష్ణ భగవానుని గురించి వినుటకు కుతూహలపడిన తన మృత్యు సమయమైన పరీక్షిత్తు నిశ్చయముగా ముక్తియందు అభిలాష కలవాడై ఉండెను. మహోన్నతుడు భగవంతుడు అచింత్యము గుణములు కలవాడయ్యను. సాధారణ వ్యక్తి వలె వర్తించినప్పుడు అతని నడబడి మాయా అని పిలువబడును. కనుక శ్రీకృష్ణుడు మాయా మనుష్య అని వర్ణింపబడెను. శ్రీల జీవగోస్వామి ఈ అభిప్రాయమును తెలిపి ఉండేది. ము అనగా ముక్తి మోక్షము, కు అనుది చెడ్డదానిని సూచించును. ఈ విధముగా ముకు అనున్నది భౌతిక అస్తిత్వము అనేది చెడ్డ స్థితి నుండి మనసుని రక్షించడి భగవంతుని సూచించును. భౌతిక అస్తిత్వం నుండి భక్తుని కాపాడుటయేగాక ప్రేమ సేవలలో అతనికి దివ్య ఆనందమును ఒసగడి కారణమున శ్రీకృష్ణుడు ముకుందుడు అని పిలువబడింది. కేశవాను పదములలో క అనగా బ్రహ్మ, ఈశ అనగా శివుడు అని అర్థం. శ్రీకృష్ణ భగవానుడు దివ్య గుణములతో బ్రహ్మ రుద్రులు ఇరువురుని మోహింపజేయను, అందువలన అతడు కేశవుడని పిలువబడేను. వైష్ణవ తోషణ వ్యాఖ్యానమునందు సనాతన గోస్వామి ఈ అభిప్రాయం తెలిపి ఉండిరి.
So these again are simply comments on previous verses. So this comment about Maya Manusha, which literally means a man made of Maya. This comes from verse 7 of the text.
ఇది కూడా ఈ రోజు మనం చెప్పుకున్నది కూడా ఇంత ముందు శ్లోకాల యొక్క భాష ఆధారంగా ఇచ్చినటువంటి వివరణ. ఇక్కడ ఏమన్నారంటే మనం ఈరోజు చదువుకున్న దాంట్లో మాయా మనుష్య అన్నారు. మాయా మనుష్య అని అంటే మాయ చేత తయారైనటువంటి మనిషి అని చెప్పి అర్థం. వాస్తవంగా 7 శ్లోకంలో అదే పదం ఉందన్నమాట.
And the word Mukunda, which is mentioned later on, comes from text 9 of the text.
ఆ తర్వాత 9వ శ్లోకంలో ముకుంద అనేటువంటి పదం ఉపయోగించబడింది.
And the word Keshava comes from text 10.
తర్వాత కేశవ అనే పదం 10వ శ్లోకంలో వివరించబడింది.
So there is comments on various verses or words in the verses in this last section.
ఇక్కడ ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నటువంటి ఈ యొక్క పేరాలలో వివిధ శ్లోకాల యొక్క వివిధ శ్లోకాలలో ఉన్నటువంటి పదాల యొక్క వివరణ ఇవ్వబడింది.
So from this we can understand by analysis of words that words have several meanings.
బట్టి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు పదాల గురించి పదాలకు అనేక అర్థాలు ఉంటాయి.
సో జనరలీ వీ టేక్ ది కామన్ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ ది డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్
సాధారణంగా ఒక పదానికి నిఘంటువులో ఏదైతే అర్థం ఉందో సామాన్య అర్థం దానిని మనం తీసుకుంటూ ఉంటాం.
అండ్ దిస్ ఇస్ వీ యూజ్ వర్డ్స్ ఇన్ డైలీ లాంగ్వేజ్ విచ్ హావ్ కామన్ మీనింగ్.
మనము మన యొక్క దైనందిన జీవితంలో ఉపయోగించే భాషలో ప్రతి ఒక్క పదానికి కూడా మనం ఏం చేస్తామంటే సామాన్య అర్థం ఏదైతే వస్తుందో ఆ పదాలని ఉపయోగిస్తూ ఉంటాం.
Sometimes the meaning may be slightly different.
కాని ఒక్కొక్కసారి అర్థం అనేటువంటిది కొద్దిగా మారిపోతూ ఉంటుంది.
So this meaning is derived in various ways.
అర్థం అనేటువంటిది విభిన్న విధాలుగా తీసుకుంటూ ఉంటారు.
So in Sanskrit words are derived from roots.
Roots. దాని నుంచి సంస్కృతంలో పదాలన్నీ కూడాను తీసుకోబడ్డాయి.
They generally try to resolve all words into very basic syllables which have meaning to them.
వాళ్ళు ఏం చేస్తారంటే సంస్కృతంలో ప్రతి ఒక్క అక్షరాన్ని కూడాను కొన్ని గుర్తులు ఉంటాయి, చిహ్నాలు అంటారు. ఆ చిహ్నాల రూపంలో ఆ పదాలన్నింటినీ కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తారు. వాటన్నిటికీ అర్థాలు ఉంటాయి.
Usually these are verbs.
అంటే వాస్తవం చెప్పాల్సిన వాటిని క్రియలు అన్నమాట, క్రియావాచకాలు.
And usually they are one syllable.
వాస్తవంగా ఒక అక్షరమే ఉంటుంది వాటికి.
So we have many words like gums, go, to go, gum.
అంటే గమ్స్ అంటే వెళ్ళు వెళ్ళు అని చెప్పి అర్థం. గమ్ అనేది ఒక అక్షరంలోనే మొత్తం క్రియ అంతా అయిపోయింది అన్నమాట.
Drish is to see, vad is to speak. So one syllable describes something.
ఒకే ఒక అక్షరం ఉంటుంది, ఆ అక్షరము కొంత క్రియను వివరిస్తుంది అనమాట. చూడడము, వినడము అలాంటి క్రియలు.
సో ఫ్రమ్ దీస్ వర్డ్స్ వి గెట్ అదర్ వర్డ్స్.
ఇటువంటి ఈ పదాల నుంచి మనకి వేరే పదాలు వస్తాయి.
సో ఫ్రమ్ వర్డ్ వి గెట్ వాచ్ విచ్ మీన్స్ వర్డ్స్. ఫ్రమ్ స్పీకింగ్ వి గెట్ వర్డ్స్, వి గెట్ ద నౌన్ వాచ్ విచ్ మీన్స్ వర్డ్స్.
అందుకనే మనకి చూడండి వస్ అని అంటే వాచ అంటే వాక్కులు, వచనాలు, పదాలు. దాని నుంచి వాచ అనేటువంటి పదం వచ్చిందంట, వా అనే దాని నుంచి.
So sometimes this would mean the same thing as the root, same meaning. The word has the same meaning as the root.
ఒక్కొక్కసారి పదానికి దాని మూల అక్షరం ఏదైతే ఉందో రెండింటికి ఒకటే అర్థం ఉంటుంది.
But sometimes it's more difficult to trace out that root meaning of the word.
కానీ ఒక్కొక్కసారి ఆ పదం యొక్క అర్థం మూలం ఏమిటనేది కనుక్కోవడం కష్టం అవుతుంది.
But sometimes by taking the root we get a let's say more meaning to the word, we get more meaning.
ఒకసారి పదాలకు మూలాలను కనుక్కోవడం వల్ల ఆ పదాలకు మనం ఎన్నో అర్థాలు తెలుసుకోగలుగుతాం.
So in this way, sometimes in the commentaries of the acharyas, they begin to analyze words and they give it a meaning that we never thought of before.
అందుకని మనం చూస్తుంటాం ఆచార్యులు ఇచ్చేటువంటి భాషల్లో ఆ పదాలకి ఒక్కొక్కసారి ఎటువంటి అర్థాలు వస్తాయంటే ఆ అర్థాల గురించి ఇంత ముందు ఎప్పుడు కూడా మనం కని వినేది ఉండము అటువంటి అర్థాలు ఆచార్యులు ఇస్తూ ఉంటారు ఆ భాషల్లో.
సో దిస్ ఇస్ నెసెసరీ సమ్టైమ్స్ బికాజ్ ద రెగ్యులర్ మీనింగ్ డస్ నాట్ సీమ్ టు మేక్ సెన్స్.
ఎందుకంటే అది అవసరం ఒకసారి, ఎందుకంటే ఆ పదాలకి సామాన్య అర్థాలు అనేటువంటివి ఒక్కొక్కసారి నిజమైన అర్థాన్ని తీసుకురాలేవు. ఈ ప్రత్యేక అర్థాలు అనేటువంటివి చాలా అవసరం.
And when we combine words together, we can also give many meanings to those words.
మనం ఎప్పుడైతే పదాలను రెండింటిని కలుపుతామో సంయుక్తం చేస్తామో వాటికి విభిన్న అర్థాలు కూడా వస్తాయి.
The nature of Sanskrit language is made up of a lot of kind of words. You can put six words into one word, make one big word out of six words.
సంస్కృత భాష అంతా కూడాను సంయుక్త పదాలతో కూడినటువంటి భాష. అంటే ఒక ఆరు పదాలు ఉన్నాయి అనుకోండి, వాటి అన్నింటిని కలిపేసి ఒక పదంగా రాసేయచ్చు. అట్లాంటిది సంస్కృత భాష. కానీ ఆరు పదాలు కలిపి ఒకటి రాశాను చూడండి, దానికి మాత్రం ఎన్నో అర్థాలు
ఉంటాయి.
ఒక్కొక్కసారి ఈ ఆరు పదాలు కలిపి ఒక పదంగా రాశాను చెప్పుకున్నాం కదా సంస్కృత భాషలో, దానికి ఒక్కోసారి విభిన్న అర్థాలు వస్తాయి, వచ్చేటువంటి అర్థాలు ఒక్కోసారి వ్యతిరేకంగా కూడా ఉంటాయి.
So this device is very useful in speaking sometimes.
ఇది ఈ రకమైనటువంటి ఈ భాష ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది.
Of course we can say, why do the scriptures make things so difficult for us, hide the meaning in this way and make him so many meanings to it.
మనం అనొచ్చు, ఎందుకు శాస్త్రాలు ఈ విధంగా చేస్తే మనకు ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాలను గుప్తపరిచి మనం వాటిని కనుక్కోవడానికి మనకు కష్టమయ్యేలాగా చేసి ఎందుకు ఈ విధంగా శాస్త్రాలు మనకి ఆ పదాల్లో ఉన్న అర్థాలను ఎందుకు గుప్తపరుస్తున్నాయి?
So one reason is the rasa.
ఒక కారణం ఏంటంటే అది ఒక రసం.
To speak directly is not always appropriate.
ఎందుకంటే ప్రత్యక్షంగా మాట్లాడడం అనేటువంటిది అన్ని సార్లు కూడా తగినటువంటిది కాదు.
So when you speak to a person, sometimes you cannot say things directly. You have to say it in a different way.
ఎందుకంటే ఒక వ్యక్తి మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రత్యక్షంగా ముఖం మీద చెప్పేదానికి కుదరదు, అప్పుడు పరోక్షంగా చెప్పాల్సి ఉంటుంది.
So if you want to praise a person because of their beauty, if you can say they're beautiful, but that doesn't have much attractive nature to it.
ఇప్పుడు ఉదాహరణకి అతన్ని మనం పొగడాలని చెప్పేసి అనుకున్నాము, నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా, అతను అందంగా లేకపోవచ్చు కానీ మనం అందంగా ఉన్నావు చెప్పి పొగిడాం.
In fact, it is considered a fault in literature to directly describe emotions. This is anger or this is fear or anything. You're not supposed to do that.
అంతేకాకుండా శాస్త్రంలో వివరించబడింది ఏదైనా సరే ప్రత్యక్షంగా మనం ఇదిగో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇదిగో ఇది కోపము, ఇలా మనం ప్రత్యక్షంగా తెలియపెట్టి అన్ని సార్లు కూడా మంచిది కాదని చెప్పి శాస్త్రం
చెప్తుంది.
అందుకని మనం ఏం చేస్తామంటే వీటిని వచనాల బదులుగా చిహ్నాలతో సూచిస్తాము.
In this way there is the statement gets more attraction because of its indirect statement.
అందుకనే ఈ వాక్యం అనేటువంటి ఈ విధంగా చెప్పడం వల్ల ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ విధంగా ముఖం మీద చెప్పినట్టు కాకుండా పరోక్షంగా చెప్పడం వల్ల అది ఆకర్షణీయంగా ఉంటుంది.
Sometimes there is another purpose.
ఇంకొకసారి ఇంకొక ప్రయోజనం కూడా ఉంటుంది.
That is to hide something.
అదేంటంటే దేన్నో కొంత దాచిపెట్టడం కోసం.
So in Bhagavad Gita, Krishna talks about secrets.
భగవద్గీతలో కృష్ణుడు రహస్యాల గురించి మాట్లాడాడు.
Where does he mention secret in
Bhagavad Gita? రహస్యం గురించి భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు?
Rajaguhyam, that's one. Where's the other one before that? Chapter 4. Rahasi.
Rahasyam
So yes, Krishna says this is secret knowledge that was given before and I'm giving now to you. And in chapter 9 Krishna says this is Rajaguhyam. It is the king of secrets.
Krishna em cheptunnadu ante andulo idi chaala rahasyamainatundi gnanam intha mundu ichanu malli ippudu neeku istunnanu annadu oka chota. 9వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఇది రాజగుహ్యం, ఇది ఇది రహస్యాలకి రాజు వంటిది ఇది అని చెప్పాడు.
సో సీక్రెట్స్ కెనాట్ బి స్పోకెన్ డైరెక్ట్లీ టు ఎవ్రీబడీ.
మరి రహస్యం అని అంటే అది ప్రత్యక్షంగా ఎవరికి చెప్పేదానికి లేదు కదా.
దే మస్ట్ బి హిడెన్.
అది గుప్తంగా ఉంచాలి కదా.
And so therefore sometimes in scripture we get meaning.
అందుకని కొన్నిసార్లు శాస్త్రాల్లో మనకి గుప్త అర్థాలు అనేటువంటి వస్తూ ఉంటాయి.
That is, it gives one meaning for most people and it gives another meaning for the devotees.
అంటే ఏంటంటే సామాన్య జనులందరికీ కూడాను అది ఒక అర్థాన్ని ఇస్తుంది, భక్తులకి అది మరొక అర్థాన్ని ఇస్తుంది శాస్త్రాల్లో ఉన్నటువంటి వాక్యం.
Why should the meaning be secret?
ఎందుకని అక్కడ అర్థం గుప్తంగా రహస్యంగా ఉండాలంట?
This is the nature of a scripture.
అది శాస్త్రాల యొక్క స్వభావం అది.
We know that the Vedas, for instance, have you need qualification for the Vedas. Not everyone is supposed to learn the Vedas.
ఉదాహరణకు వేదాలు ఉన్నాయి, వేద అధ్యయనం చేయడానికి అందరికీ కూడా అర్హత లేదు అన్నమాట. ఆ వేద అధ్యయనం చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి.
So therefore not everybody can understand bhakti, so therefore Krishna does not like to speak directly to everyone.
Andigane bhaktini ardham chesukodaniki kuda andariki arhata anetundi ledu kabatti Krishnudu ee deeniki sambandhinchina rahasyanni andariki pratyakshanga cheppadam aina ishtapadaledu.
So he will say something and everyone will say okay, that's what it means, but there's actually another meaning also.
Aina andigane cheppadu cheppadamemo chepthe daniki igo idi ardham ani cheppi telichesadu kaani aina cheppina matalaku vere ardham undi.
How do we know there's another meaning?
Mari aa vachanalaku vere ardham undi ani cheppi manaki etla telisedi?
Because the normal meaning is contrary to the conclusion of the scriptures.
Endukante samanya ardham edaithe vastundo aa vachanalaki adi shastralalo unnatundi saramsaniki viruddhanga.
Therefore it's a contradiction, so that cannot be true.
Andukane idi viruddha swabhavanga vivadaspadanga undi kabatti idi satyam kaadu.
So for instance in the Krishna left Vrindavan and he went to Mathura.
దీనికి ఉదాహరణ చూద్దాం. కృష్ణుడు వృందావనం వదిలిపెట్టి మథుర వెళ్ళాడు.
And then he said I will come back.
నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాను అని చెప్పాడు.
And then he promised that to the gopis.
గోపికలకు వాగ్దానం కూడా చేశాడు.
And to Mother Yashoda.
యశోదమాతకు కూడా.
So they allowed him to go.
సరేనని చెప్పేసి కృష్ణుడు వెళ్ళడానికి వాళ్ళు అనుమతించారు.
After a few days then he told Nanda Maharaj you go back to Raja and I will come in a few days.
తర్వాత కొన్ని రోజుల తర్వాత మహారాజ్ కి ఏం చెప్పాడంటే కృష్ణుడు నువ్వు వ్రజ మండలానికి వెళ్ళిపో, నేను కొన్ని రోజుల్లో వెనక్కి తిరిగి వచ్చేస్తాను అని చెప్పి చెప్పాడు.
So Nanda Maharaj believed him and he went back.
నంద మహారాజ్ నమ్మాడు మాటలు, నమ్మేసేసి కృష్ణ వదిలిపెట్టేసి వెనక్కి వచ్చేసాడు.
And if Krishna said I'm not coming back, you go back to Raja, then Nanda Maharaj would never leave.
Endigo agar Krishna ganaka nenu gocchedanta em ledu nuve vellu panakananante ayana venaki yelladu anduke nenu vastanu nuve vellu ani cheppi pampinchadu.
But he had faith in Krishna's promise, so he went back.
Kani Krishna cheppinatundi maata meda vaagdanam meda ayaniki vishwasam undi kabatti Nanda Maharaj venaki velli poyadu.
So Krishna stayed in Mathura because he had to pacify Vasudeva and Devaki. He had not seen them for 11 years and all the other Yadavas also were depending on him to defend Mathura from the demons, so he had to stay there.
Mathura lo Krishnudu unnadu enduku unnadu ante akkada 11 samsaralaga kumaradiki dooram ayipoyinatundi devaki vasudevulu unnaru vallanu samruddhi parichatam kosam tarvata entha mandi Yadavulantha kuda akkada rakshasula varini entho badhalu padutu vallantha rakshana korutunnaru varini rakshinchadam kosam Mathura lo unnadu.
So after 3 months Krishna sent Uddhava.
మూడు నెలల తర్వాత కృష్ణుడు ఉద్ధవుని పంపించాడు.
And he sent a message.
పంపించేటప్పుడు ఒక సందేశాన్ని పంపించాడు.
He spoke to Nanda and Yashoda and then he gave a message to the gopis.
అతను వచ్చి నంద మహారాజు యశోదతో మాట్లాడాడు, తర్వాత గోపికలకు కూడా సారాంశం ఇచ్చాడు.
And then he came back to Mathura.
ఆయన నంద మహారాజు యశోద మాతతో మాట్లాడి ఉద్ధవుడు కృష్ణుడు పంపించిన సందేశం గోపికలకు ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చేసాడు.
And then Krishna went off to Dwarka.
తర్వాత కృష్ణుడు అక్కడ నుంచి ద్వారకా వెళ్లిపోయాడు.
And he stayed there for many 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 years.
తర్వాత ద్వారకలో చాలా చాలా సంవత్సరాలు కృష్ణుడు అక్కడే ఉన్నాడు.
So what happened to his promise?
మరి ఇప్పుడు కృష్ణుడు చేసినటువంటి వాగ్దానం సంగతి ఏమైంది ఇప్పుడు?
He said I'll come back in a few days and after many 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 years he did not come back.
రెండు రోజుల్లో వెనక్కి తిరిగి వచ్చేస్తానని చెప్పి చాలా 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 సంవత్సరాల తర్వాత కూడా ఆయన వెనక్కి తిరిగి రాలేదు.
So this gives a great opportunity to some people to criticize Krishna.
ఇది కొద్దిమంది ప్రజలకు మంచి అవకాశం ఇస్తుంది కృష్ణుని బాగా విమర్శించడానికి.
Krishna is a liar.
కృష్ణుడు అబద్ధాలు చెప్పేవాడు.
How can he do this if these are the greatest devotees? How can he lie to them?
ఈ విధంగా ఎలా చేయగలిగాడు కృష్ణుడు? వాళ్ళు ఎంత గొప్ప భక్తులు, వాళ్ళు వాళ్ళకి వెంటనే వెనక్కి తిరిగి వస్తారని చెప్పేసి తిరిగి రాకుండా అబద్ధం ఎలా చెప్పాడు మహాభక్తులకి వాడు?
If he lies to the greatest devotees, what to speak of sadhakas in the material world.
మహాభక్తులకి మహాబద్ధం చెప్పేశాడండి కృష్ణుడు. మామూలు భక్తుల సంగతి సాధకులు వీళ్ళ సంగతి ఏమిటి ఈ ప్రపంచంలో?
సో వి రీడ్ భాగవత్ గీత అండ్ కృష్ణ సేస్ వెరీ క్విక్లీ ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ది ఓషన్ ఆఫ్ సంసార. హౌ కెన్ వి బిలీవ్ దట్?
మరి ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, నేను అతన్ని త్వరితగతిన వెంటనే సంసార సాగర్ నుంచి ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట నమ్మాలవుద్దా?
Krishna says, I am controlled by my devotee. But look, he is not controlled by the gopis who are the highest devotees. So how can he be controlled by anybody?
కృష్ణుడు చెప్తున్నాడు, నేను నా భక్తుల చేత నియంత్రించబడుతూ ఉంటాను, నా భక్తుల అధీనంలో నేను ఉంటానని చెప్పడమని చెప్పాడు. గోపికలు సర్వోన్నతమైన భక్తులు, వాళ్ళకి తిరిగి వస్తానని చెప్పి మాట ఇచ్చేసి వాళ్ళ మాట ఆయన తప్పాడు కాబట్టి. అంటే సర్వోన్నతమైన భక్తులు గోపికల అధీనంలోనే లేడంటే మామూలు భక్తి ఆధీనంకి ఇప్పుడు ఉంటాడు ఆయన.
అండ్ వెన్ హీ డిడ్ సెండ్ ఉద్ధవ బ్యాక్, హీ గేవ్ ఎ లెటర్.
ఆయన ఉద్ధవుని వెనక్కి పంపించినప్పుడు ఒక ఉత్తరం ఇచ్చాడు.
అండ్ ఉద్ధవ రీడ్ దట్ లెటర్ టు ది గోపీస్.
ఉద్ధవుడు ఏం చేశాడు, కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి గోపికల ముందు చదివాడు.
And this letter was supposed to satisfy them.
ఆ ఉత్తరం ఏంటంటే, వాస్తవంగా పంపిస్తే ఉత్తరం ఏదై ఉండాలి, గోపికలను ఓదార్చేటువంటి ఉత్తరం అయి ఉండాలి.
But if you examine the contents very carefully, it's a very strange letter.
కానీ మనం అసలు ఆ ఉత్తరంలో ఏమేమి విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అది పూర్తిగా వింత ఉత్తరం అన్నమాట.
In that letter he says, I am non different from Paramatma.
అందులో ఏమన్నాడనంటే, కృష్ణుడు నేను పరమాత్మకి అభిన్నుడను అని చెప్పాడు.
Therefore you meditate on Paramatma in your heart and you'll be satisfied.
అందుచేత మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీద మీరు ధ్యానం చేసుకోండి గోపికలారా, మీకు సంతృప్తి ఉంటుందని చెప్పాడు.
So this again is very contrary to our philosophy.
మరి ఇది చూస్తే ఇది మన తత్వానికి చాలా చాలా విరుద్ధమైనటువంటిది.
Krishna is saying Paramatma is equal to me in sweetness.
అంటే ఏమంటున్నాడంటే మాధుర్యంలో పరమాత్మ నాతో సమానం అని చెప్తున్నాడు.
And we know that Paramatma is a very neutral form of the Supreme Lord and Bhagavan is superior.
అయితే మనకి తెలుసు దేవదేవునికి భగవంతునికి తటస్థ రూపం పరమాత్మ స్వరూపం అని చెప్పేసి మనకి తెలుసు తత్వం ప్రకారంగా.
And of all the forms of Bhagavan, Krishna is the sweetest.
అంతేకాకుండా భగవంతునికి రూపాలన్నింటిలోకెల్లా కృష్ణుని యొక్క రూపం అత్యంత మధురమైనదని కూడా మనకు తెలుసు.
So how can Krishna equate himself with Paramatma and satisfy the gopis?
మరి అటువంటిది తనను పరమాత్మతో సమానంగా ఆయన చేసి ఆ సమాధానంతో గోపికలను ఎట్లా సంతృప్తిపరచగలుగుతాడు ఈ కృష్ణుడు?
So this is very contrary to bhakti.
కాబట్టి ఇది భక్తికి ఎంతో విరుద్ధంగా కనబడుతోంది.
However, it is a very good opportunity for yogis and impersonals to say, just look, Brahman and Paramatma are equal to Krishna, so we can do any process.
ఇక్కడ ఈ ఒక మాట చాలు యోగులకి, నువ్వు నిరాకారవాదులకి, చూడండి చూడండి, ఈ పరమాత్మ నిరాకార బ్రహ్మ రెండు కూడా కృష్ణుడు నాతో సమానం అని చెప్తున్నాడు. అంటే అర్థము మనం యోగమైనా చేసుకోవచ్చు, నిరాకార బ్రహ్మమైనా పాటించొద్దు, పర్వాలేదు అంటారు వాళ్ళకి.
సో కృష్ణ ఇస్ అడ్వైజింగ్ ది గోపీస్ టు మెడిటేట్ ఆన్ పరమాత్మ, దట్ మస్ట్ బి సుపీరియర్ దెన్ వర్షిపింగ్ కృష్ణ.
ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే గోపికలకి పరమాత్మను ధ్యానించండి అని చెప్తున్నాడు. అంటే కృష్ణ ఆరాధన కన్నా కూడా పరమాత్మ ధ్యానం ఉన్నతమైనదని చెప్పి దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటారు వీళ్ళు.
సో ఇఫ్ వి లుక్ ఎట్ దీస్ కాంట్రడిక్షన్స్ దెన్ సమ్ పీపుల్ విల్ లూజ్ ఫేత్.
అయితే ఈ రకమైన విరుద్ధ స్వభావాల గురించి, విరుద్ధమైనటువంటి విషయాల గురించి విన్నప్పుడు కొద్దిమంది వ్యక్తులు విస్మరిపోతారు.
దే మే బికమ్ జ్ఞానీస్ ఆర్ యోగీస్.
ఇక వాళ్ళు జ్ఞానులుగానో యోగులుగానో మారిపోతారు.
ది డివోటీస్ హౌఎవర్ నెవర్ లూజ్ ఫేత్ ఇన్ ది సుప్రీం లార్డ్ అండ్ హిస్ వర్డ్స్.
కానీ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని పట్ల, భగవంతుని యొక్క వచనాల పట్ల విశ్వాసాన్ని కోల్పోరు.
అండ్ దే ఆల్సో అండర్స్టాండ్ దట్ సుఖదేవ్ వెన్ హి స్పీక్స్ sometimes does not speak directly.
అంతేకాకుండా ఈ భక్తులు అర్థం చేసుకుని ఉంటారు, సుఖదేవ గోస్వామి ఆయన పలికేటప్పుడు కొన్ని వచనాలని ఆయన ప్రత్యక్షంగా పలకలేదు.
So we cannot take these incidents and descriptions and the words literally.
అందుకనే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ సన్నివేశాలు గాని ఈ వచనాలు గాని మనము సాహిత్యపరంగా తీసుకోకూడదు. అంటే వ్రాతపూర్వకంగా వాటిని మనం స్వీకరించకూడదు, ఇలా రాశారు ఇది తప్పే అనుకోకూడదు.
ఇఫ్ వి డూ దెన్ ఇట్ ఇస్ కాంట్రరీ టు భక్తి.
ఒకవేళ మనం అది వ్రాతపూర్వకంగా దాన్ని చూసి కనుక మనం దాని పట్ల నమ్మామనంటే అది భక్తికి విరుద్ధమైపోతుంది.
సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ భాగవతం ఇస్ టు షో దట్ కృష్ణ ఇస్ ది సుప్రీం వర్షిపబుల్ ఫార్మ్.
భాగవతం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే శ్రీకృష్ణ యొక్క రూపం అనేటువంటిది సర్వోన్నతమైనటువంటి ఆరాధన రూపం అని చెప్పి తెలియజేయడం.
అండ్ దీస్ డిస్క్రిప్షన్స్ say the opposite.
దాని ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరణలు ఇవి వ్యతిరేకంగా కనపడుతున్నాయి మరి మనకు.
సో ఇన్ దట్ కేస్ ద డివోటీ అండర్స్టాండ్స్ దట్ దేర్ మస్ట్ బి అనదర్ మీనింగ్.
అందుకని ఇటువంటి ఈ సందర్భంలో భక్తులు అర్థం చేసుకోవాలి దీనికి ఏదో ఒక అంతర అర్థం ఉంది అని అర్థం చేసుకోవాలి.
సో దేర్ మస్ట్ బి సమ్ రహస్య దేర్ సమ్ సీక్రెట్స్.
అంటే అర్థము ఆ వచనాల్లో ఏదో రహస్యం ఉంది ఏదో ఒక గుహ్యం ఉంది అని చెప్పి తెలుసుకోవాలి.
Why it is done? Because all people are not qualified for Krishna.
ఎందుకని అది రహస్యంగా ఉంది అంతరార్థం అంటే అందరూ కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి అర్హులు కాదు.
సో కృష్ణ గివ్స్ ఆపర్చునిటీ ఫర్ ది మెటీరియలిస్ట్ టు కన్ఫర్మ్ దేర్ కన్విక్షన్ దట్ కృష్ణ ఇస్ ఆల్సో ఎ మెటీరియల్ పర్సన్.
అంటే కృష్ణుడు మరొక విధంగా భౌతిక వ్యక్తులకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమనంటే కృష్ణుడు కూడా భౌతికమైన వ్యక్తినయ్యా అని వాళ్ళకి నమ్మకం కలగడానికి దీని ద్వారా ఒక అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి.
సో దేర్ఫోర్ ఇఫ్ వి ఎగ్జామిన్ దట్ లెటర్ కేర్ఫుల్లీ we will understand this also another.
కానీ మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే మనకు అర్థం అవుతుంది దీనికి ఇంకొక అంతరార్థం ఉంది అని.
సో దట్ మీనింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్.
ఆ అంతరార్థం ఏదైతే ఉందో అది ఈ ప్రత్యక్షార్థానికి పూర్తిగా విరుద్ధమైన అర్థం.
And what about Krishna going away to Mathura and then going to Dwarka?
మరి కృష్ణుడు మధుర వెళ్ళడము మధుర నుంచి ద్వారకి వెళ్ళడము దీని సంగతి ఏమిటి?
So the conclusion is that Krishna did not break his promise.
ఇక్కడ ఆ సారాంశం ఏంటంటే కృష్ణుడు తన యొక్క వాగ్దానాన్ని ఆయన ఉల్లంఘించలేదు.
He stayed away maximum for 3 months.
ఆయన అక్కడ దాదాపు 3 నెలలు ఉన్నాడు.
And then he went back according to his promise.
ఆయన యొక్క వాగ్దానం ప్రకారంగా ఆయన 3 నెలలు ఉన్నాడు మధురలో, తర్వాత వెనక్కి వచ్చేసాడు.
But that is not what the description Bhagavatam says.
కానీ మరి భాగవతంలో వివరణ ఆ విధంగా లేదు. ఆయన 3 నెలల తర్వాత వెనక్కి తిరిగి వచ్చినట్లు భాగవతంలో వివరణ లేదు.
But if we look very closely, then we will see, yes, there's also indications that he did go back.
Andukane manu chala sannithanga jagrataga gamaninchinatlayite aina venaki vellaledu anetuvanti vakyam kuda manaku kanapadutundi.
So Krishna has inconceivable powers.
Krishnudiki achintyamainatuvanti shaktulu unnayi.
And he can go back and he cannot go back simultaneously.
Andukane aina thanaku achintyamaina shakti cheta venaki vellipogaladu venaki vellakundanu undagaladu.
So it has been explained that yes, Krishna stayed in Mathura because he had to satisfy his devotees. There are also great devotees, Nityasiddhas.
అక్కడ శాస్త్రంలో వివరించబడింది కృష్ణుడు మధురలో ఉన్నాడు ఎందుకంటే తన భక్తులను సంతృప్తి పరచడం కోసం. మధురలో కూడా ఆయన భక్తులు ఉన్నారు.
But he must also keep his promise to the greatest devotees.
కానీ అదే సమయంలో ఆయన తన మహాభక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం కూడా ఆయన నిలబెట్టుకున్నాడు.
Krishna sent Uddhava to Vrindavan not only to give a message to the gopis but so he would come back to Mathura and announce to the people there that these devotees in Vrindavan are greater than we are.
ఇక్కడ కృష్ణుడు ఉద్దవుణ్ణి వృందావనానికి పంపించాడు, సందేశం ఇచ్చి పంపించాడు. ఎందుకు సందేశం ఇచ్చి పంపించాడంటే ఆ సందేశం వెళ్లి అతను నంద మహారాజు యశోదులకు గోపికలకు అందజేయడం మాత్రమే కాదు ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. ఏమిటంటే వృందావనం వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మధురకు వచ్చి ఉద్ధవుడు అక్కడున్న వాళ్ళందరితో అరే మనం భక్తులు అనుకుంటున్నాం స్వామికి, మనం కాదు మహాభక్తులు వృందావనంలో ఉన్నారని చెప్పే విషయాన్ని అక్కడున్న వాళ్ళకి తెలియజేయడం కోసం కూడా పంపించాడు.
సో ఇఫ్ కృష్ణ సో డివోటెడ్ టు ది యాదవస్ హి మస్ట్ స్టే ఇన్ మథుర, హి మస్ట్ బి మోర్ డివోటెడ్ టు ది బ్రజవాసీస్, దేర్ఫోర్ హి మస్ట్ ఆల్సో గో బ్యాక్.
అక్కడ యాదవుల పట్ల ఆయన ఎంతో ఇష్టం కలిగిన వాడైతే కృష్ణుడు మధురలోనే ఉండాలి, కానీ అంతకన్నా కూడా ఆయన యొక్క మహాభక్తులైనటువంటి వృందావన వాసులు వృందావనలు ఉన్నారు కాబట్టి ఆయన వృందావనం వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, వృందావనం వెళ్ళాలి ఇప్పుడు.
సో వితౌట్ ఎఫర్ట్ బై హిస్ ఇన్కన్సీవబుల్ పవర్ హి హాస్ టూ ఫార్మ్స్, హి హాస్ ఎ ఫార్మ్ ఇన్ మథుర అండ్ హి హాస్ ఎ ఫార్మ్ ఇన్ దావన్.
అందుకని తన యొక్క అచింత్యమైనటువంటి శక్తి చేత ఎటువంటి కష్టం లేకుండా ఆయన ఏం చేశాడు, తనను తాను 2 రూపాల్లోకి రూపాంతరం చెందాడు. అంటే ఒక రూపము వృందావనం వెళ్ళింది, ఒక కృష్ణుడు మధురలోనే ఉన్నాడు. వాస్తవంగా 3 రూపాలు, ఇంకొక రూపం ద్వారకా వెళ్ళింది.
ఇట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ నెక్టర్ డివోషన్ దట్ కృష్ణ ఇస్ పూర్ణ ఇన్ ద్వారకా, హిస్ పూర్ణ తార ఇన్ మథురా అండ్ హిస్ పూర్ణ తమ ఇన్ వృందావన్. సో హి హస్ 3 డిఫరెంట్ ఫార్మ్స్.
వాస్తవానికి కృష్ణుడికి 3 రూపాలు ఉన్నాయి, వక్ర సామర్థ్యంలో వివరించబడింది. ద్వారకలో కృష్ణుడు పూర్ణం, మధురలో కృష్ణుడు పూర్ణతరం, వృందావనంలో కృష్ణుడు పూర్ణతమం.
సో కృష్ణ డిడ్ గో బ్యాక్ టు వృందావన్, హి సెపరేటెడ్ ఫర్ సమ్ టైమ్ ఫర్ ఎ గుడ్ రీజన్.
కృష్ణుడు వృందావనం తిరిగి వెళ్ళలేదు, దూరంగానే ఉన్నాడు కొన్ని మంచి కారణాల వల్ల.
in viparalamba or separation, one gets the highest or greatest intensity of symptoms of love.
ఎందుకు కృష్ణుడు దూరంగా ఉన్నాడంటే బృందావన వాసులకి విప్రలంబ విరహ భావన అనేటువంటిది ఉంది. ఆ విరహ భావన వల్ల చాలా ఉన్నతమైనటువంటి భగవత్ ప్రేమ అనుభూతి అనేటువంటిది దొరుకుతుంది.
సో దేర్ ఫార్ కృష్ణ వాంటెడ్ టు షో ది పీపుల్ ఆఫ్ మథురా అండ్ ది వరల్డ్ దట్ దీస్ డివోటీస్ ఇన్ బ్రజ హావ్ ది గ్రేటెస్ట్ లవ్.
అందుకనే కృష్ణుడు మథురాకి మొత్తం ప్రపంచానికి తెలుపాలనుకున్నాడు ఏమిటంటే బృందావనంలో వ్రజవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడు పట్ల సర్వోన్నతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు అని చెప్పి తెలియాలని అనుకున్నాడు.
ది యాదవస్ అండ్ వాసుదేవ్ అండ్ దేవకి వర్ సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ ఫర్ 11 ఇయర్స్.
మరి యాదవులు వసుదేవుడు దేవకి వీళ్ళు కృష్ణుడి నుంచి 11 సంవత్సరాల దూరంగా ఉన్నారు.
బట్ దే డిడ్ నాట్ ఎక్స్‌పీరియన్స్ ద సేమ్ సింప్టమ్స్ యాస్ ది బ్రజవాసీస్ ఆఫ్టర్ 3 మంత్స్.
కానీ వీళ్ళు 11 సంవత్సరాలు కృష్ణునికి దూరంగా ఉన్నా గానీ 3 నెలలు కృష్ణకి దూరంగా ఉన్నందుకు వ్రజవాసులు పొందినటువంటి దివ్య విరహ అనుభూతి వీళ్ళు 11 సంవత్సరాల దూరంగా ఉన్నా గానీ పొందలేకపోయారు. అందుకనే ఉద్ధవుడు మధురకు వచ్చి అందరికీ ప్రకటించాడు, ఆ వృందావనంలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప భక్తులు, మనం ఏదైతే భక్తులు అనుకున్నా మనకన్నా సర్వోన్నతమైన వాళ్ళు అని చెప్పి చెప్పాడు.
సో ఆఫ్టర్ ప్రూవింగ్ దాట్ అండ్ విట్నెసింగ్ హావింగ్ విట్నెస్ దాట్ దెన్ కృష్ణ రిటర్న్డ్.
ఈ విధంగా నిరూపించిన తర్వాత అంటే ఉద్ధవుడు తిరిగి వచ్చి చెప్పాడు అందరికీ కూడా మనకన్నా కూడా వృందావన వాసులు మహోన్నత భక్తులని. ఆ విధంగా వృందావన వాసులు సర్వోన్నత భక్తులని చెప్పి నిరూపించిన తర్వాత ఉద్ధవుడి చేత అందరికీ ప్రకటింపజేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు.
సో దేర్ఫోర్ కృష్ణ హాడ్ 2 ఫార్మ్స్. వన్ ఫార్మ్ వెంట్ బ్యాక్ టు వృందావన్ అండ్ దేర్ఫోర్ హిస్ పాత్ టైమ్స్ కంటిన్యూ. అనదర్ ఫార్మ్ వెంట్ టు ద్వారకా, మథుర అండ్ ద్వారకా.
ఈ విధంగా కృష్ణుడు 2 రూపాలు వచ్చాయి ఇక్కడ. ఒక రూపం వృందావనం తిరిగి వెళ్లి తన యొక్క నిత్యలీలన్నీ కొనసాగించారు, ఇంకొక రూపంలో మధురాలో ఉండి లీలలు చేస్తూ ఉన్నాడు.
సో ఇన్ దిస్ వే కృష్ణ కెప్ట్ హిస్ ప్రామిస్.
ఈ విధంగా కృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
అండ్ దిస్ ఇస్ ఇండికేటెడ్ ఇన్ భాగవతం ఆల్సో.
ఇది భాగవతంలో కూడా వివరించబడింది.
వెన్ ఉడవ రిటర్న్ ఆర్ వెన్ హి వెంట్ టు వృందావన్ దెన్ దేర్ ఇస్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ వృందావన్.
ఉద్ధవుడు వృందావనం వెళ్ళినప్పుడు వృందావన వర్ణన ఇవ్వబడింది.
దిస్ డిస్క్రిప్షన్ ఇస్ వెరీ స్ట్రేంజ్.
ఆ వృందావన వర్ణన మనకి చాలా వింతగా అనిపిస్తుంది.
బికాజ్ దేర్స్ టు డిస్క్రిప్షన్స్.
ఎందుకంటే 2 వర్ణనలు ఉన్నాయి అక్కడ.
వన్ ఇస్ ద డిస్క్రిప్షన్ వేర్ ఎవరీవన్ ఇస్ వెరీ హ్యాపీ.
ఒక వర్ణన ఏమిటంటే వృందావన వాసులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ద కౌ హర్డ్స్ ఆర్ అవుట్ ఇన్ ద ఫీల్డ్ కాలింగ్ ద కౌస్ అండ్ హర్టింగ్ ద కౌస్ సో ఎవరీథింగ్ ఇస్ ఫైన్.
గొప్ప బాలులందరూ కూడాను పచ్చిక బండ్లు గోవులను మేస్తూ గోవులు పేరు పెట్టి పిలుచుకుంటూ ఎంత సంతోషంగా బాగున్నారు వాళ్ళు.
అండ్ దెన్ ఇన్ అనదర్ డిస్క్రిప్షన్ ఎవ్రీబడీ ఇస్ motionless, they are stunned, they cannot cook, they cannot clean the house, they cannot go to the fields, they cannot do anything.
ఇంకొక వర్ణన ఉంది, ఆ వర్ణనలో అందరూ కూడా అచేతనంగా స్తంభించిపోయి ఉన్నారు అన్నమాట. వారు కదలలేరు, వండలేరు, ఇంట్లోంచి బయటికి రాలేరు, ఏమి చేయలేరు.
So that means that actually in Vrindavan there are 2 forms.
అంటే దాని అర్థం వృందావనంలో కూడా మళ్ళీ 2 రూపాలు ఉన్నాయి.
There is the form of separation and there is the form where Krishna is with the people.
ఏమిటంటే అది కృష్ణుడితో ఉన్నటువంటి వర్ణన ఒకటి, ఆ కృష్ణుడితో ఉన్నటువంటి స్థానం ఒకటి, కృష్ణుడు లేకుండా విరహ భావన పొందేటువంటి స్థానం ఒకటి, 2 ఉన్నాయన్నమాట అక్కడ రూపాలు
కూడా.
ఇంకా వేరే మాటల్లో చెప్పాలంటే ఆ వ్రజవాసులు 2 రూపాలు కలిగి ఉన్నారు అన్నమాట. కృష్ణుడేమో వృందావనంలో ఒక రూపాన్ని కలిగి ఉన్నాడు, మధురలో ఒక రూపాన్ని కలిగి ఉన్నాడు.
So this is not impossible because Krishna has inconceivable powers.
అందుకని ఇదేమి అసాధ్యం అని చెప్పేసి మనం అనే దానికి లేదు. కృష్ణుడికి అచింతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఇది సుసాధ్యమైనది.
And he must satisfy all of his devotees.
అంతేకాకుండా ఆయన తన భక్తులందరినీ కూడా ఆయన సంతృప్తి పరిచాడు.
So in this way, what look like contradictions have to be solved by finding another meaning.
అందుకని ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఇటువంటి విరుద్ధ స్వభావాలు, విరుద్ధమైనటువంటి విషయాలు మనకు కనపడ్డప్పుడు, వివాదాస్పదమైన విషయాలు కనపడ్డప్పుడు వాటి అంతరార్థాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ వివాదం విడిపోతుంది. ఈ విధమైనటువంటి సారాంశం అనేటువంటి తెలుస్తుంది.
సో దేర్ఫోర్ వి కెన్ ఆల్వేస్ టేక్ ద వర్డ్స్ లిటరల్లీ.
అందుకనే ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వ్రాతపూర్వకంగా వాక్యాలు తీసుకుంటే ఎలా ఉంటుంది, అంతరార్థం తీసుకుంటే ఎలా ఉంటుంది.
So in these particular words there is different meanings.
ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేరాల్లో విభిన్న అర్థాలు ఉన్నాయి.
If we take the word maya manushya means a material person.
Maya manushya ante sadharanamga bhautika vyakti ani artham.
But of course, if Parikshit Maharaj is asking Sukadev, please describe to me this great material person, it doesn't make sense.
Mari maya manushya ante భౌతికమైన మనిషి అని అర్థం కదా. ఇక్కడ మరి పరీక్షిత మహారాజ్ సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు ఆ గొప్ప భౌతిక గురించి నాకు వివరించండి అని అంటే దానికి అర్థం ఏమైనా ఉందా అసలు?
Therefore we have to find another meaning.
అందుకనే మాయా మనిషి అంటే దానికి అంతరార్థం ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు.
సో ఆఫ్ కోర్స్ వన్ మీనింగ్ ఇస్ దట్ కృష్ణ హ్యాస్ యోగ మాయా ఆల్సో.
ఒక అర్థం ఏమిటంటే కృష్ణుడికి యోగ మాయ కూడా ఉంది.
సో బై హిస్ యోగ మాయా పొటెన్సీ హీ మే అపియర్ లైక్ a normal person in this material world.
Tana yokka yoga maya shakti yokka prabhavam cheta atanu ee bhautika jagatlo unnatundi oka samanya manavulaga avatarinchagaladu.
Or of course we can also say that Krishna is maya manushya because he looks like a material person.
Ledhu ee vidhanga kuda cheppochu Krishnudu maya manushya ante ayana chuse daniki maamulu manushula kanapadtadu.
At the same time, we understand from the conclusion of the Bhagavatam that Krishna is the Supreme Form of Bhagavan.
కానీ అదే సమయంలో భాగవతం యొక్క సారాంశం నుంచి మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు వచ్చేసి భగవంతుని యొక్క సర్వోన్నత రూపం అది స్వయం భగవానుడు అనేసి.
However, this form of Swayam Bhagavan is in the form of a cowherd boy.
ఏదేమైనప్పటికీ కూడా స్వయం భగవానుడి రూపం అని చెప్తున్నాం కదా, అది గోపబాలన రూపంలోనే ఉంది.
He does not act like God.
Ayanemi bhagavantullaga pravartinchaledu ayana.
He is not worshiped like God.
Lekapothe bhagavantullaga aaradhinchabadaledu ayana.
So common people, when they look at him, even the devatas may become confused.
Andukane samanya vyaktulu itvanti ee krishna yokka balya roopanni chustunappudu samanya vyaktulu pakkana pettandi devatalu kuda ayame sthitilo padutunnaru.
We should not think that this form of Krishna in Vrindavan is some sort of cover.
Andukane manam anukogoddu ee Krishna yokka Vrindavana roopam edaithe undo aa Vrindavana roopam anetundi idedo oka vidhanga piriku roopam ani cheppes anukogoddu ante Gopabalan roopam chinna roopam ani cheppi anukogoddu.
We should not think that actually he is Vishnu but he is disguising himself as Krishna.
Ante vishayam entante కప్పబడ్డాడు అని చెప్పేసి అనుకోకూడదు. అంటే ఆయన అసలు రూపమే విష్ణువు, ఇక్కడ కప్పబడిపోయి గోపబాలన్ రూపంలో ఉన్నాడు అని అనుకోకూడదు మనం.
Sometimes people will say Krishna is an avatar of Vishnu.
ఇంకోసారి ప్రజలు చెప్తుంటారు కృష్ణుడు విష్ణు యొక్క అవతారం అని చెప్తుంటారు.
But the Bhagavatam's conclusion is opposite. Vishnu is an avatar of Krishna.
కానీ భాగవత సారాంశం విరుద్ధంగా ఉంది అనమాట. భాగవత సారాంశం ఏం చెప్తుంది అంటే కృష్ణుడు అవతారం విష్ణు అని చెప్తుంది.
So this form of a cowherd boy is superior to all other forms.
కాబట్టి గోపబాలుని యొక్క రూపం ఏదైతే ఉందో అది మిగతా అన్ని రూపాలకన్నా కూడా సర్వోన్నతమైనటువంటి భగవత్ రూపం అది.
In fact it is described when Krishna takes his birth then all the forms of Vishnu, Mahavishnu, Garbhadaksha Vishnu, Shirdaksha Vishnu, all the avatar forms enter into Krishna's body.
వాస్తవంగా కృష్ణుడు అవతరించినప్పుడు మిగతా అన్ని విష్ణు రూపాలు కూడా మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు అవన్నీ కూడా కృష్ణు యొక్క దివ్యదేహంలోకి ఆ రూపాలన్నీ కూడా ప్రవేశించాయట.
Why? Because they are his amsas.
ఎందుకని వాళ్ళంతా కూడా అంశలు గనుక.
He is the complete form and they are parts of him.
ఆయన సంపూర్ణ రూపం, ఆయన స్వయం రూపము, వీరంతా కూడా ఆయన యొక్క అంశలు.
So this form of a cowherd boy does not have the form of God.
అందుకనే ఈ గోపబాలన రూపం ఏదైతే ఉందో ఇది భగవంతుని రూపం కాదు, ఇది భగవంతుని రూపం లాగా లేదు.
We expect God to be very powerful.
ఎందుకంటే భగవంతుడు అంటే మహాశక్తివంతుడు అనేది మనం ఆశిస్తాం.
But Krishna is only a young boy.
కృష్ణుడు చూస్తే చిన్న గోపబాలుడు అంతే.
And instead of ruling over people he plays.
కానీ ఆయన మిగతా వాళ్ళందరితోనూ ఆడుకుంటూ ఉంటాడు అనమాట. భగవంతుని అంటే మరి అందరినీ శాసించాలి కదా, ఈయన పోయి అందరితో ఆడుకుంటూ
ఉన్నాడు. ఈయన
ధర్మాన్ని సంస్థాపించాల్సింది పోయి ధర్మాన్ని పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నాడు, ధర్మాన్ని కూలగొడుతున్నాడు.
సో హి లుక్స్ వెరీ వెరీ ఆర్డినరీ.
అంటే చూసేదానికి చాలా చాలా సామాన్య వ్యక్తిలా కనబడుతున్నాడు.
బట్ దిస్ ఇస్ ది సుప్రీం ఫార్మ్ ఆఫ్ గాడ్.
కానీ అది భగవంతుని యొక్క పరమ రూపం అది.
The expression is often used that he is the human form of God.
അതിനെ ഒബസാരി അഭിപ്രായം എടുത്തുകൊണ്ടായിരുന്നു ദേവനന്റെ ഭഗവന്തനൊക്കെ മാനവ രൂപം ഇനി ഞാൻ ചെബുത്തുണ്ടാർ.
But that doesn't mean that he is human. He has a human form, but it is the highest form.
ഞാൻ അർത്ഥം വെച്ചാൽ അതിന് മാനവുടെ എനിക്കത് മാനവ രൂപമുള്ള ഒന്നടേന ആ മാനവ രൂപം അതിനായിട്ട് ദൈവത്തെ ഭഗവന്തർ കലിക്കുന്നുണ്ട്. അത് സർവോന്നതമായ രൂപം. ആയന മനുഷ്യനിക്കാത്
So yes, Krishna is Maya Manusha. He is ordinary human being, but at the same time he is Supreme Lord.
കൃഷ്ണൻ നിജമേ മായാ മനുഷ്യന. എന്തുകണ്ടേ മാമൂലു മനുഷ്യനുണ്ട്, അതേ സമയം ആയ സർവോന്നതമായ ദേവാദി ദേവനോട് കൂടെ.
Because he has this ordinary human form, he is the highest form of God.
അതുകൊണ്ട് ആയന സാമാന്യമായിട്ടുള്ള മാനവ രൂപം കലിക്കുന്നുണ്ട് കാബട്ടി ആയന ഭഗവന്തനെക്ക സർവോന്നത രൂപം അതി.
It is only in this form that he can display such sweetness.
కేవలం ఈ రూపంలోనే ఆయన అంత అద్భుతమైనటువంటి అత్యంత మాధుర్యాన్ని ఆయన అందరికీ ప్రదర్శించగలడు.
Rama is also human like form, but he cannot display the same sweetness.
కానీ రాముడు కూడా మరి మానవ రూపమే, కానీ ఆయన ఈ కృష్ణుడు ప్రదర్శించినటువంటి ఈ మాధుర్యాన్ని ఆయన ప్రదర్శించలేకపోయాడు.
Of course Rama has superior forms than the other forms, therefore to some degree he has sakya rasa, madhurya rasa, vatsalya rasa and dasya rasa some degree, but mostly it's dasya rasa.
And Rama roopam anante adi migitha bhagavantunikka roopalakella unnatamainatundi roopam kabatti kontha sthayi varaku akkada ramudu dasya rasanni sakya rasanni vatsalya rasanni madhurya rasanni kodi kodi sthayilo pradarshinchadu. Ekkuva dasya rasanni ayana pradarshinchadu.
But Krishna has unlimited devotees in all rasas.
కానీ కృష్ణుడి విషయానికి వచ్చేసరికి అన్ని విధాలైనటువంటి రసాలలో అనంతమైనటువంటి భక్తులు ఉన్నారు ఆయనకు.
But even those rasas are different from the rasas of Rama.
కానీ ఆ కృష్ణుడు తన భక్తులతో కలిగి ఉన్నటువంటి ఈ వాసల రసం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాముడు తన భక్తులతో కలిగి ఉన్నటువంటి ఆ వాసల రసం వాటితో పోలిస్తే ఈ రెండు తేడా ఉంది.
They're all very sweet because they're all very intimate.
ఇవన్నీ కూడా అత్యంత మధురంగా ఉంటాయి ఎందుకంటే కృష్ణుడికి సంబంధించిన ఎందుకంటే సన్నిహితంగా ఉంటాయి గనుక.
In that form of Krishna as a small boy, nobody sees Krishna as God.
కృష్ణుడు ఆ పసిబాలన రూపంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడాను కృష్ణుని ఎవ్వరు కూడా భగవంతుడిగా చూస్తుంది లేదు. ఆయన భగవంతుడిని ఎవరు అనుకోవడం లేదు.
Whereas with Rama, the mother and father see him also as God besides being their child, and Lakshman sees Rama as God besides seeing his friend. They all see him as God.
కానీ ఇక్కడ రాముని దగ్గర చూస్తే తల్లిదండ్రులు రామచంద్రుని తమ యొక్క కుమారుడని భావించడమే కదా ఆయన భగవంతుడని కూడా వాళ్ళు భావిస్తున్నారు. లక్ష్మణుడు ఈ రామచంద్రుడు తనకి సోదరుడు సకుడు అని చెప్పి భావించడమే కాదు రామచంద్రుడు భగవంతుడని కూడా ఆయన భావిస్తున్నాడు లక్ష్మణుడు.
So because Krishna has this form of a young cowherd boy, nobody sees him as God.
కానీ కృష్ణుడు ఈ గోపబాలుని రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి గోపబాలుని రూపంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుని ఎవరు కూడా భగవంతుడికి చూడడం లేదు.
And this gives rise to Krishna's special position of sweetness.
ఇది కృష్ణునికి ప్రత్యేకమైనటువంటి మాధురి రసానికి సంబంధించినటువంటి స్థానాన్ని కృష్ణుడికి తీసుకొచ్చి పెడుతుంది ఆ గోపబాలుని రూపం.
Oh, well actually the whole letter, the words, Vishnu Chakravarti takes all the words and he gives other meanings. The nature of Sanskrit language is said is such that you can give opposite meanings sometimes to words.
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు వైష్ణవాచార్యులు ఆ ఉత్తరాన్ని ఆ ఉత్తరంలో ఉన్న ప్రతి పదానికి కూడాను వాటి యొక్క అసలైన అంతరార్థాలు ఇచ్చేశారన్నమాట. సంస్కృతం సంగతి తెలిసిందే కదా, దానికి ఒక అర్థం వస్తుంది ఇంకొక అర్థం వస్తుంది, ఈ అర్థానికి ఈ అర్థాన్ని చూస్తే పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. అక్కడ పరమాత్మని ధ్యానించండి అని కృష్ణుడు చెప్పిన దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ నిజమైన అంతరార్థం ఇచ్చారు.
The nature of Krishna is that in separation, Krishna will also appear in the heart.
ఇది కృష్ణుని యొక్క స్వభావం ఏంటంటే విరహ భావన ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే విరహ భావన కోసం అని చెప్పేసి విరహంగా ఉన్న భక్తులకు దూరంగా ఉందని చెప్పి ఆ భక్తుల హృదయాల్లో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సంతృప్తి పడతాడు భక్తుడు. అందుకని విరహంలో ఉన్నటువంటి విరహ భావనతో ఉన్నటువంటి భక్తుల్ని కాస్త సంతృప్తి పరచడం కోసం అని చెప్పి కృష్ణుడు ప్రత్యక్షంగా ముందుకు రాకపోయినా హృదయంలో ప్రత్యక్షం అవుతాడు.
But this is superior to the form of Paramatma.
కానీ ఆ కృష్ణుడు హృదయంలో ప్రత్యక్షమైనటువంటిది హృదయంలో పరమాత్మ స్వరూపం కన్నా కూడా ఉన్నతమైనటువంటిది.
The relation with Paramatma is only one of neutrality.
పరమాత్మతో కలిగి ఉన్నటువంటి సంబంధం ఒకటే సంబంధం, తటస్థ స్వభావం అది.
Paramatma is just the witness of everything.
పరమాత్మ పనేమిటంటే అన్నింటిని కూడా సాక్షిభూతుడే చూస్తూ ఉంటాడు అంతే.
So when Krishna appears even in the heart, this is the form of Krishna with all of his wonderful qualities.
కానీ కృష్ణుడు హృదయంలో ప్రత్యక్షం అనేటువంటిది పరమాత్మ హృదయంలో ఉపస్థితమైన సమానం కాదు. కృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అయినప్పుడు ఆయన తనకు అద్భుత గుణగణాలన్నింటితో కూడా ప్రత్యక్షం అవుతాడు.
సో అంటిల్ కృష్ణ అపియర్స్ డైరెక్ట్లీ దెన్ హి విల్ అపియర్ ఇన్ దిస్ ఫార్మ్ టు ది పీపుల్ ఆఫ్ వృందావన్.
వృందావన వాసులందరికీ కూడా ఆయన ప్రత్యక్షంగా తాను వాళ్ళ ముందు కనబడకపోయే ముందు అంతా కూడా హృదయంలో వాళ్ళకి కనబడుతూ ఉన్నాడు అనమాట ఆ రూపంలో. శ్రీమద్ భాగవతం కి, విజువలైన స్వామి మహారాజ్ కి, శిల ప్రభుపాదికి ఇతాయి గౌర ప్రేమానందే.